తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం. ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహం కర్త హరిహి కర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
ఎంఎస్ గళంలో పెరుమాళ్. ఇలా జరగాలని 400 సంవత్సరాల క్రితమే శ్రీనివాసుడు నిర్ణయించాడు. ఏమంటారు ప్రసాద్ గారు? ఆత్మ ప్రశ్నించాడు. ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేత క్వీన్ ఆఫ్ ద మ్యూజిక్గా అభివర్ణించబడిన మధుర గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆమె భర్త శ్రీ సదాశివం, నేను, మరో 2-3 మాత్రమే మద్రాసులోని ఎంఎస్ ఇంట్లో కూర్చుని సంతకాలు చేసుకుంటున్నాం. ఆ సమయంలో ఆత్మ అడుగుతున్నాడు, నేను యథాలాపంగా తలెత్తి ఏమంటున్నారు అని అడిగాను. ఆత్మ తన స్టేట్మెంట్ని మరోసారి వినిపించాడు. నేను నవ్వాను, గుడ్ జోక్ అంటూ కామెంట్ కూడా చేసి నా పనిలో నిమగ్నమయ్యాను. ఆత్మ వదలలేదు, అలా తీసిపారేయకండి సార్, ఒక్కసారి నా మాట పూర్తిగా ఆలకించండి అంటూ 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు. అది విని నాతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరం నవ్వుల్లో మునిగిపోయాం. మధుర గాయని, మహాగాయని, అపర సంగీత సరస్వతి వంటి అనేక విశేషణాలతో ప్రస్తుతించదగిన అపురూప గాయని శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇటీవలి కాలంలో భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వ సత్కారం అందుకున్న ఏకైక గాయని మణి శ్రీమతి సుబ్బలక్ష్మి. దేశంలోకెల్లా అత్యున్నతమైన అవార్డు ఆమెను వరించడానికి కారణం ఒక్కటే, గానం ఆమె ప్రాణం. అనునిత్యం పరమేశ్వరుణ్ణి తన గానామృతంతో అర్చించే మహాభక్తురాలు శ్రీమతి సుబ్బలక్ష్మి. ఎందుకు ఆమె గాత్రంలో పశుపక్ష్యాదుల్ని సైతం ప్రవేశింపజేయగల మాధుర్యం దాగుంది అని ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరికైనా సందేహం రావచ్చు. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాన్సేన్ అనే మహాగాయకుడు ఉండేవాడు. అతనంతటి గొప్ప గాయకుడు ప్రపంచంలోనే లేడని అక్బర్ విశ్వాసం. ఒకసారి అక్బర్ వ్యాహ్యాళికి వెళ్ళి వస్తుండగా నగరం బయట కొత్త సంగీత గళం వినపడింది. శ్రద్ధగా విని అక్బర్ పరవశించిపోయాడు. ఆ ఆనందం పట్టలేక మర్నాడు అక్బర్ తన సభలో తాన్సేన్తో అన్నాడు, నిన్న సాయంత్రం నేను ఒక అద్భుతమైన గాత్రాన్ని విన్నాను. తాన్సేన్, నువ్వు అసూయ చెందనంటే చెప్తాను, అతని గాత్రం మాత్రమే ప్రపంచంలోకెల్లా గొప్పది. తాన్సేన్ చిరునవ్వు నవ్వి, మహాప్రభు, అలాంటి గాయకుణ్ణి నేను చూడలేదు, మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు, ఆ గాయకుణ్ణి నాకు కూడా చూపించండి అన్నాడు. ఆ సాయంత్రం అక్బర్ నగరం బయట ఒక గుట్ట మీద కూర్చుని పిచ్చివాడిలా పాట పాడుకుంటున్న ఒక వ్యక్తిని తాన్సేన్కి చూపించాడు. ఆ గానం వింటూనే తాన్సేన్ సైతం ఆ సంగీత శ్రవణానందంలో మునిగిపోయాడు. కొంతసేపటికి అక్బర్ అడిగాడు, ఇప్పుడు ఏమంటావు తాన్సేన్? తాన్సేన్ చిరునవ్వు నవ్వి అన్నాడు, నిజమే మహాప్రభు, అతని గాత్రం ముందు నా గాత్రం సూర్యుడి ముందు దీప్తి లాంటిది, ఎందుకంటే నా గాత్రం ఢిల్లీశ్వరుని కీర్తించడానికే పరిమితమైంది, కానీ అతడి గాత్రం జగదీశ్వరుణ్ణి కీర్తించడానికి అంకితమైంది కదా. అదిగో అలాంటి ధన్యజీవి ఎంఎస్. ఆమె గాత్రం నుండి జాలువారే భక్తి సంగీత ప్రవాహంలో ఓలాడటం కోసం సంగీతాభిమానులు విరగబడి వచ్చేవాళ్ళు. సామాన్యుల నుంచి అనేక మంది మఠాధిపతుల వరకు అందరి హృదయాల్లో సుబ్బులక్ష్మికి గల పవిత్ర స్థానం విశిష్టమైంది. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సైతం ఎంఎస్ గాత్ర జలధిలో సమ్మోహన సంగీత తరంగాల మీద తన్మయత్వంలో తెలిపోతున్నప్పుడు ఇలా అన్నారు, హూ యామ్ ఐ మియర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బిఫోర్ యూ ది క్వీన్ ఆఫ్ మ్యూజిక్. ప్రధానమంత్రిని అయితే మాత్రం నీ వంటి మహోన్నత సంగీత సామ్రాజ్ఞి ముందు నేనెంత. అందుకే ఆమెకు భారతరత్న పురస్కారం లభించింది. ఎంఎస్ గళంలోని మాధుర్యాన్ని గుర్తించి ప్రోత్సహించి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ఆమె భర్త సదాశివంకి దక్కుతుంది. గాంధేయవాది, రాజాజీ అనుయాయుడు అయిన సదాశివం అనేక ధార్మిక సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి సుబ్బలక్ష్మి గాత్రాన్ని వినియోగింపజేశారు. ఎంఎస్ కుమార్తె రాధ కూడా మంచి గాయకురాలు. 1960-80 కాలంలో శాస్త్రీయ భక్తి సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి ఎంఎస్. ఆమె కోరికను ఉంటే సంగీత సభల ద్వారా కోట్లు సంపాదించి ఉండవచ్చు, కానీ తమ కోసం సంపాదించి మూట కట్టుకోవాలన్న తాపత్రయం ఆమెకి లేదు, సదాశివానికి లేదు. ధార్మిక సంస్థలకి వితరణ కోసమే తన భక్తి సంగీత సౌరభాల్ని ఆమె దేశమంతా వ్యాపింపజేసింది. 1979 ఆరంభంలో అనుకోకుండా ఒకరోజు నాకు 2 అర్జెంటు మెసేజ్లు వచ్చాయి. ఒకటి కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నుంచి, మరొకటి పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గర నుంచి. ఈ రెండింటి సారాంశం ఒక్కటే, శ్రీమతి సుబ్బలక్ష్మిని ఆదుకోవడానికి టీటీడీ ఏదో ఒకటి చేయాలి. అదేమిటి, మహాగాయని ఎంఎస్ కోసం టీటీడీ ఏదో చేయాలంటున్నారేమిటి? నాకు అర్థం కాలేదు. నిజానికి అప్పటికే ఆమె టీటీడీ ఆస్థాన విద్వాన్గా ఉన్నారు, ఇంకా ఏం చేయగలము? ఇలా ఆలోచనలో ఉండగా ఆ రోజు పత్రికల్లో వచ్చిన వార్త మీద నా దృష్టి పడింది. అది ఎంఎస్ కుటుంబం గురించే. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక్కసారిగా సదాశివం కుటుంబం మద్రాసులో కల్కి ఎస్టేట్లోని తమ బంగ్లా అమ్మేసి వళ్ళువారు కొట్టం దగ్గర ఓ చిన్న అద్దె ఇంట్లోకి వెళ్ళిపోవలసి వచ్చింది. సదాశివం నడుపుతున్న కల్కి పత్రిక నష్టాల్లో పడడంతో అప్పటికే దాన్ని మూసేయడం జరిగింది. రకరకాల బకాయిల్ని వదిలించుకునే ప్రయత్నంలో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. నా మనసు ఆవేదనతో తల్లడిల్లిపోయింది. నిజానికి ఆమె కావాలనుకుంటే ఆ కుటుంబానికి ధన సహాయం చేసే సంగీతాభిమానులు కోకొలలు. కానీ అలాంటి సహాయం ఆశించే స్వీకరించే మనస్తత్వం సదాశివంకి లేదు, ఎంఎస్కి లేదు. వాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవం చాలా ముఖ్యం. అందుకే వాళ్ళు ఎవరిని అడగరు, ఎవరినైనా దానం ఇచ్చినా తీసుకోలేరు. మరి ఎలా? ఇంతకాలం కోట్లాది ప్రజల్ని భక్తి సంగీతంలో పరివేశింపజేసిన సంగీత సామ్రాజ్యంకి ఈరోజు నిలవ నీడలేని పరిస్థితి ఏర్పడబోతోందా? ఈ ఆలోచన నన్ను నిలవనీయలేదు. ఏదో చేయాలి, ఏదో చేయాలి. ఎలా ఎలా ఇలా మదన పడుతూనే ఆ సాయంత్రం కొండకు వెళ్ళినప్పుడు శ్రీనివాసుడిని ప్రశ్నించాను. నా పెరుమాళ్ళు అనుకుంటూ అనునిత్యం తన గాత్రంతో అర్చించిన ఆ విశ్వగాయనికి సహాయపడలేవా స్వామి? ఇలా ప్రార్థన చేసి గుడి బయటకు రాగానే ఎదురుగా మెట్ల మీద ఒక భక్త బృందం మధ్యలో కూర్చుని ఒక వృద్ధురాలు గోవిందుడు కీర్తనలు గానం చేస్తోంది. బృందంలో అంతా తన్మయత్వంతో తాళం వేస్తున్నారు. అంతే, నాకు తెలిసిపోయింది నేను ఏం చేయాలో, ఎలా చేయాలో. ఆ ఆనందంలో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుతూనే కంచికి ప్రయాణం అయ్యాను. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీని కలుస్తూనే నేను అనుకున్నదంతా గడగడా చెప్పేశాను. మీ సందేశం అందింది, నేను ఆలోచించాను. ప్రస్తుతం మేము అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా అన్నమయ్య కీర్తనలని ప్రచారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, ఎంఎస్ గారి చేత అన్నమాచార్య కీర్తనల్ని పాడించి లాంగ్ ప్లే రికార్డుల రూపంలో దేశమంతా విడుదల చేస్తే బాగుంటుందేమోనని. ఆమె ప్రముఖ గాయని గనక ఆ గాత్ర మాధుర్యం కోసం ఆ రికార్డుల్ని అందరూ వింటారు కదా. అలా గోవిందుని కీర్తించిన అన్నమయ్య కీర్తనలకి ప్రచారము వస్తుంది, ఆ ఎల్పీ రికార్డుల మీద వచ్చే ఆదాయంతో ఎంఎస్కు వాటా కూడా వస్తుంది. స్వామీజీ నా ప్రతిపాదనకు హర్షం వ్యక్తం చేశారు. కానీ ప్రసాద్, వాళ్ళు లౌకికం తెలిసిన వాళ్ళు కారు, రేపు గురించి ఆలోచించేవాళ్ళు కారు. నువ్వు ఎలా చేసినా మీకు ఇబ్బంది లేకుండా అదే సమయంలో ఎంఎస్ కుటుంబానికి వాళ్ళ జీవితకాలం పాటు వెతుక్కోకుండా గడిచిపోయేలా చూడగలిగితే అర్థవంతంగా ఉంటుంది అంటూ సలహా ఇచ్చారు. నేను తిరిగి వస్తూనే అప్పటి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీలో ఈ విషయం చర్చించాను. ఎంఎస్ ద్వారా అన్నమయ్య కీర్తనల్ని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావచ్చన్న ఐడియా కమిటీకి వచ్చింది. కమిటీ చైర్మన్ శ్రీ రమేషన్, సభ్యులు శ్రీ చంద్రమౌళి రెడ్డి గో అహెడ్ అంటూ నన్ను ప్రోత్సహించారు. రమేషన్ గారితో కలిసి నేను మద్రాసు వెళ్ళాను. ఎంఎస్ కుటుంబం ఒళ్ళువారు కొట్టం దగ్గర ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. వెళుతూనే సదాశివం గారికి శ్రీనివాసుడి ఫోటో బహుకరించాం. నేను ఈ ప్రాజెక్టు గురించి వివరించగానే సదాశివం ముందు చాలా ఉత్సాహపడిపోయారు. కానీ అంతలోనే కొంచెం వెనక్కి తగ్గారు. అన్నమయ్య కీర్తనలన్నీ తెలుగులో ఉంటాయి, మాకు తమిళం తప్ప తెలుగు రాదు. చిన్నప్పటి నుంచి సాధన చేసిన త్యాగరాజు కీర్తనలు పాడటం తేలిక, కానీ ఇప్పుడు 60 ఏళ్ల వయసులో ఆమె ఇన్ని తెలుగు కీర్తనలను సాధన చేయాలంటే, ముఖ్యంగా ఆ తెలుగు ఉచ్చారణలో తమిళ యాస చొరకుండా పాడాలంటే ఆమెను బాధపెట్టడమే అవుతుంది. ఇది ఆయన సందేహం. ఆయన చెప్పిన దానికే కారణం ఉంది. కీర్తనలోని భావాన్ని స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా గానం చేయటం ఎంఎస్ ఇష్టపడదు. ఆ రకంగా ఒక్కొక్క అన్నమయ్య కీర్తనని అర్థం చేసుకుని తెలుగు శబ్దం చెడకుండా సాధన చేయాలంటే కనీసం 1 వారం రోజులు పడుతుంది. 5 లాంగ్ ప్లే రికార్డులు చేయాలనుకుంటున్నాం. అంటే 50 కీర్తనలు, కనీసం 50 వారాలు, ఇంచుమించు 1 ఏడాది పాటు సాధన చేయాలి. సదాశివం పెదవి విరిచేశారు. ఇది జరిగేది కాదు అన్న భావం సదాశివం మాటల్లో ధ్వనించింది. నాకు నీరసం వచ్చింది. ఇంత కష్టపడి ఈ కుటుంబానికి ఏదో ఉపయోగపడదామని వస్తే ఈయనేమిటి ఇలా అంటున్నాడు? అలాగని ఏదో మీకు సాయం చేయాలని ఈ కార్యక్రమం తలపెట్టాము అని బాహాటంగా చెబుదామా అంటే మొదటికే మోసం రావచ్చు. ఎవరు దయాదాక్షిణ్యాలని ఆశించే మనుషులు కాదు వాళ్ళు అని కంచి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి ఎలా ఈయన్ని ఒప్పించగలను? ఎలా? మళ్ళీ శ్రీనివాసుని తలుచుకున్నాను. స్వామి, ఈయన్ని నువ్వే ఒప్పించగలవు. అంతలో ఎంఎస్ అక్కడికి వచ్చారు. అక్కడ నేను బహుకరించిన శ్రీనివాసుడి చిత్రపటాన్ని చూస్తూనే ఆవిడ ప్రగాఢ భక్తితో ఆ స్వామికి నమస్కరించి, పెరుమాళ్ వెనక్కగా నీంగళే వందుతేళా శ్రీనివాస, నా కోసం తమరే వచ్చేశారా అనుకుని పరవశించిపోతూ కొద్ది క్షణాల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. స్వామిని చూడగానే ఏమా తన్మయత్వం, నిరంతర భక్తి సంగీత సాధనా తేజస్సుతో వెలిగిపోతున్న ఆ ముఖార విందంలో నన్ను కడతీర్చే స్వామికి నీవేశమ్మా అన్న అచంచలమైన పరిపూర్ణ విశ్వాసం తొంగి చూస్తుంది. ఆ సన్నివేశం చూడగానే అప్పటికి కొన్ని మాసాల క్రితం నాకు కలిగిన ఒక అనుభవం జ్ఞప్తికి వచ్చింది. అప్పుడు ఇలాగే జరిగింది. పంతొమ్మిది వందల 1978 టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేరిన కొన్ని మాసాలకి టీటీడీ నిర్వహిస్తున్న కుష్ఠు నివారణ కేంద్రాన్ని సందర్శించాను. ఆ సెంటర్కి ఇన్ఛార్జి అయిన డాక్టర్ భాస్కర్ రావు అక్కడి కుష్ఠ రోగుల్ని పరిచయం చేస్తున్నారు. వాళ్లలో ఒకడైన వీరాచారి గురించి చెప్తున్నప్పుడు ఆగిపోయాను. అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది. వీరాచారికి నిండా పాతికేళ్ళు లేవు. బళ్ళారి దగ్గర బోనమానహళ్ళి గ్రామానికి చెందిన వీరాచారి కుటుంబం చెక్కల మీద బొమ్మలు చెక్కడంలో సిద్ధాస్తులు. అది వారి కులవృత్తి. వీరాచారి చిన్నతనం నుంచి అద్భుతమైన కళాఖండాలు సృష్టించేవాడు. టీనేజ్లోనే మంచి చేతివృత్తి నిపుణుడిగా గుర్తింపు పొందాడు. అకస్మాత్గా ఒకరోజు అతనికి తన ఒంటి మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలు కనిపించాయి. అవి క్రమంగా శరీరం అంతా విస్తరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చేతి వేళ్ల మీద, ముక్కు మీద మచ్చలు పెరుగుతున్నాయి. ఇదేదో చర్మ వ్యాధి అనుకుని కొన్నాళ్ళ తర్వాత పట్టణంలో డాక్టర్లను సంప్రదించాడు. వాళ్ళు నిర్ధారించారు అది కుష్ఠు వ్యాధి. వీరాచారికి ఏడుపు వచ్చింది. కుష్ఠరోగి అని ముద్రపడగానే గ్రామంలో అందరూ అతనికి దూరంగా మసలుకోవటం మొదలుపెట్టారు. సాంఘిక బహిష్కరణ, ఎన్నో రాత్రులు పగళ్ళు గుండెలు అవిసేలా రోధించాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. వీరాచారిలోని కళా నైపుణ్యాన్ని గుర్తించిన డాక్టర్ జేఎస్ నారాయణ అనే డాక్టర్ చొరవ తీసుకుని వీరాచారిని తిరుపతిలోని టీటీడీ కుష్ఠ నివారణ కేంద్రానికి పంపించాడు. ఇక్కడ 4 ఏళ్ళు ట్రీట్మెంట్ తర్వాత అతనిలోని కుష్ఠ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా నిరోధించగలిగారు. కానీ అప్పటికే కళాఖండాలు చెక్కే ఆ చేతులు వేళ్ల కొనల్ని కుష్ఠ వ్యాధి హరించేసింది. పైగా వ్యాధి పూర్తిగా నశించలేదు. సౌమ్యుడు మితభాషి అయిన వీరాచారి నన్ను చూస్తూనే నమస్కారం పెట్టి ఓ పక్కగా నుంచున్నాడు. అతని కథంతా విన్నాక మనసు వెలువెల్లాడింది. ఒక మంచి హస్త కళాకారుడు కేవలం కుష్ఠ వ్యాధి కారణంగా మరుగున పడిపోతున్నాడే అన్న బాధ వెంటాడింది. కానీ మా దగ్గరున్న వైద్యుల శక్తి అంతకుమించి ఏమీ చేయలేదు. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేశారు. వీరాచారి చేతులు చూస్తూనే జాలేసింది. ఏం వీరాచారి, వేళ్ళు దెబ్బతిన్నాయి కదా, బొమ్మలు చెక్కడం మానేసావా అని ఉత్సుకత ఆపుకోలేక అడిగాను. వీరాచారి ఆనందపడ్డాడు. నేను ఈ మాత్రం తన గురించి అడిగినందుకు. ఒక్క నిమిషం సార్ అంటూ తన గదిలోకి పరిగెత్తి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. కుష్ఠ వ్యాధి వచ్చాక తన చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన జీవం ఉట్టిపడే 4-5 చెక్క శిల్పాలు, అందులో ఒకటి శ్రీనివాసులది. ఆహా, ఏమిటా పనితనం! భగవంతుడు ఇతనికి ఎక్కడిచ్చాడు ఈ నైపుణ్యం! ఆ చెక్క శిల్పం రూపంలోని స్వామిని చూస్తూనే నన్ను నేను మర్చిపోయాను. నా ఆసక్తిని గమనించిన వీరాచారి మంద్రస్వరంతో, ఇంత దూరం వచ్చాను, ఆ స్వామి మేలు చేస్తే ఈ వేళని ఈ వ్యాధి ఇంకా తినేయకుండా ఉంటే ఇంకా చాలా శిల్పాలు చెక్కాలని ఆశ. ఓ పక్క కుష్ఠ వ్యాధికి వేళ్ళు బలైపోతున్న కళాత్మకమైన శిల్పాన్ని చెక్క నుంచి మలుస్తున్నాడు. ఆ శ్రీనివాసుడే గట్టెక్కిస్తాడని నమ్ముతున్నాడు. ఆ శ్రీనివాసుడి పట్ల ఆ భక్తి పారవశ్యం, ఆ విశ్వాసం నన్ను కదిలించి వేశాయి. కొద్ది క్షణాలు ఆనందం. ఇలాంటి గొప్ప కళాకారుణ్ణి సమాజం వదులుకోకూడదు అనుకున్నాను. వెంటనే ఎవరో వెంటబడి తరుముతున్నంత వేగంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కుండే హోదా పరపతి ఉపయోగించి నెల్లూరులోనే సిఎంసి హాస్పిటల్కి వస్తుండే ఒక జర్మన్ స్పెషలిస్ట్ చేత వీరాచారికి శాశ్వతంగా కుష్ఠ వ్యాధి నుంచి విముక్తి కలిగేలా కొన్ని వారాలు ట్రీట్మెంట్ ఇప్పించాను. వీరాచారి ఆనందంతో పొంగిపోయాడు. నేను బదిలీ అయ్యి వెళ్ళే రోజున ఒక ఘనపొట్టడుగు పరిమాణం ఉండే ఏక చెక్క నుంచి సజీవంగా ఉన్నట్లు అనిపించేలా కృష్ణార్జునులతో ఒక గీతోపదేశం శిల్పాన్ని చెక్కి నాకు బహుకరించాడు. ఎందుకు ఇదంతా వీరాచారి అని అడిగాను. ఆ స్వామి మీ ద్వారా నా కళని మళ్ళీ జీవింపజేశాడు. ఉద్యోగం ఇచ్చి శాశ్వతంగా ఇక్కడే ఉంటూ ఆయన సేవించుకునే భాగ్యం కల్పించాడు కదా సార్. అదిగో ఆ రోజు ఆ కళాకారుడు వీరాచార్యులో శ్రీనివాసుడి పట్ల కలిగిన భక్తి ఉద్వేగం ఇప్పుడు భక్తి పారవశ్యంలో ఎంఎస్ఎం చూడగానే నా మనసులో మెదిలింది. సరే ఇప్పుడు వీళ్ళని నా ప్రాజెక్టుకు ఒప్పించడం ఎలా? మరోసారి ఆ స్వామిని తలుచుకున్నాను, మళ్ళీ ఒప్పించే ప్రయత్నం చేశాను. మా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫీసర్ కామిశెట్టి శ్రీనివాసుల శెట్టిని భాషాభావం తెలుగు నుడికారం ఆమెకు నేర్పడానికి నియమిస్తానని శ్రీ సదాశివంకు హామీ ఇచ్చాను. అదిగో అప్పుడు ఎంఎస్ మా మాటలు వింటూనే తమిళంలో అన్నారు, ఆ పెరుమాళ్ళ కోసం ఎంత కష్టమైనా సాధన చేస్తానో ఒప్పుకోండి. అద్భుతం, ఎక్కడి నుంచి వచ్చాడు పెరుమాళ్ళు ఆమె మనసులోకి? చివరికి ఆమె కొత్తగా సాధన చేయాల్సిన అన్నమయ్య కీర్తల్ని 3 LP రికార్డులకు పరిమితం చేస్తూ మిగతా 2 LP రికార్డుల మీద గణేష పంచరత్నం, మధురాష్టకం, గీత గోవిందం, నామరామాయణం, హనుమాన్ చాలీస, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం, గోవిందాష్టకం, కనకధారాస్తవం, దుర్గా పంచరత్నం, రంగనాథ గద్యం, ద్వాదశ స్తోత్రం, షష్టాష్టకం రికార్డు చేయించాలని నిర్ణయించాం. అలా ఆదిశంకర రామానుజ మధ్వాచార్యులతో పాటు ఇతర ఆచార్యుల విరచిత స్తోత్రాలన్నీ వచ్చేలా చూశాం. అంతా బాగుంది, కానీ చివరికి వారికి వచ్చే ఆదాయం గురించి చర్చించే విషయంలో ఎంఎస్ ఆసక్తి చూపించలేదు. పెరుమాళ్ కోసం గానం చేయటం ఏమిటి, ఆదాయం గురించి చర్చ ఏమిటి అంటూ ఆమె తప్పుకున్నారు. సదాశివం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆ విషయం మాట్లాడడానికి, కానీ మాట్లాడి తీరాలి. కంచి పీఠాధిపతులు చెప్పిందే నా మనసులో మెదులుతోంది, మేము ఎవరికి చెప్పినా వారి జీవితాంతం ఇబ్బంది లేకుండా సహాయం చేస్తారు, కానీ దానికి ఎంఎస్ సదాశివం ఒప్పుకోరు. అందుకే వాళ్ళకు సహాయపడటం కోసం ఈ ప్రాజెక్టు చేపట్టామని మీరు చెప్తే వాళ్ళు ఇష్టపడరు. ఒకరి దయా దాక్షిణ్యాలను ఆశించే వాళ్ళు కారు, వాళ్ళను ఆ శ్రీనివాసుడే ఆదుకోవాలి. మొత్తం మీద ఒక ఒప్పందం కుదిరింది. రికార్డింగ్ ఖర్చులన్నీ HMB కంపెనీ భరిస్తుంది. 7 లక్షల రూపాయలని ఎంఎస్ పేరు మీద బ్యాంకులో TTD డిపాజిట్ చేస్తుంది. దాని మీద నెల నెల వచ్చే వడ్డీ ఎంఎస్కి చెందుతుంది. ఆమె తదనంతరం అది TTDకి చెందుతుంది. అయితే ఎంఎస్ సలహా మేరకు కొంచెం మార్పు చేశాం. ఆ ప్రకారం ఎంఎస్ పేరు మీద 4 లక్షలు, సదాశివం పేరు మీద 2 లక్షలు, ఎంఎస్తో కలిసి ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న ఆమె కుమార్తె రాధ పేరు మీద 1 లక్ష, TTD జాయింట్ ఫిక్స్డ్ డిపాజిట్లుగా బ్యాంకులో TTD వేసేటట్లు అంగీకారం కుదిరింది. ఆయా డిపాజిట్ల మీద వచ్చే నెలవారీ వడ్డీలు వాళ్ళ జీవితాంతం వాళ్ళకి అందుతాయి. ఆ అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు చేస్తున్నప్పుడు సదాశివం గారి కొడుకు ఎంఎస్కి సెక్రటరీ అయిన ఆత్మనాథన్ నవ్వాడు. మన బాగోగులు ఇలా ఉంటాయని పెరుమాళ్ళకి 400 సంవత్సరాల క్రితమే తెలిసినట్లుంది. అన్నమాచార్య చేత వేల కొద్దీ కీర్తనలు రాయించి పెట్టాడు. ఆత్మనాథన్ వ్యాఖ్యకి అందరం నవ్వుకున్నాం. ఎంఎస్ మాత్రం పెరుమాళ్ళని తలుచుకుని అలౌకికమైన ఉద్వేగానికి లోనైంది. ఆమె కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలడాన్ని నేను గమనించాను. మొత్తం మీద ఆ రకంగా ఎంఎస్ గళ నుండి జాలువారినవే ఇప్పుడు మార్కెట్లో ఉన్న బాలాజీ పంచరత్నమాల క్యాసెట్లు, ఎల్పీలు. ఇంత జరిగాక కూడా నా మనసులో ఒక సందేహం వెంటాడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో సదాశివం పాత్ర ఏమిటి? ఆయన పేరు మీద కూడా 2 లక్షలు జాయింట్గా డిపాజిట్ చేశాం కదా, ఈ చర్యని నేను ఎలా సమర్థించుకోవాలి, ఎలా చేద్దాం సదాశివం గారు అని అడిగాను. అంతా పెరుమాళ్ళే చూసుకుంటాడు అన్నారు. ఎవరు చేయించారో తెలీదు, కానీ ఎంఎస్ రాధ గానం చేసిన ఎల్పీ రికార్డు విడుదలని గతంలో ఎన్నడూ జరిగినంత ఘనంగా సదాశివం జరిపించారు. ఒక ఎల్పీని రాష్ట్రపతి సంజీవ రెడ్డి గారి చేత విడుదల చేయించారు, మరొకటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత, మరొకటి అన్ని రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో ఆయా రాష్ట్ర గవర్నర్ల చేత. ప్రధాని విడుదల చేసిన రోజునే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా విడుదల చేశారు. ప్రతి చోట ప్రముఖ సంగీత విద్వాంసులు, మఠాధిపతులు, స్వామీజీలు వచ్చి ఆ ఎల్పీల విడుదలలో పాల్గొన్నారు. ఒక ఎల్పీ పూర్తిగా మఠాధిపతుల చేతనే విడుదల చేయించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుకి ఎంఎస్ కీర్తి ప్రతిష్టలు జోడించి సదాశివం చేసిన ప్రచారం ఫలితంగా చిట్ట చివరి ఎల్పీ విడుదలయ్యే నాటికి 10 లక్షల రూపాయల రాయల్టీని TTD సంపాదించింది. అంటే డిపాజిట్స్గా వేసిన 7 లక్షల రూపాయలను మించిపోయే ఆదాయం మొదటి 7 నెలల్లోనే TTD ఆర్జించింది. ఆదాయంతో పాటు అన్నమయ్య కీర్తలని దేశ విదేశాల్లో ఎంఎస్ గాత్రం ద్వారా ప్రచారంలోకి తీసుకురాగలిగింది. ఒక మహత్తర గాయని మణికి సరైన సమయంలో ఊతమిచ్చిన ఆనందం కూడా TTDకి మిగిలింది. అదే సమయంలో ఒక మహాభక్తురాలకు న్యాయం జరిగిందన్న సంతృప్తి కంచి స్వామీజీకి చేకూరింది. ఇదంతా ఎలా సాధ్యపడింది, ఏ శక్తి జరిపించింది? దాసు భాషితం.
సుభాషితం. www.dasubhashitam.com.
ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.